ओम शांति। संगम युग पर ये बहुत सुंदर प्यार भरे त्योहार अपने ब्राह्मण परिवार में जिस विधि से मनाते हैं, शायद ही संसार में कोई ऐसे मनाता हो। बाबा ने, दादियों ने जो सिस्टम बनाई, बाबा के घर में राखी किसने किसने मनाई है, मनाई है किसी ने? मधुबन की राखी किसी ने मनाई है? है कुछ माताएं हैं, भाई हैं।
ओम शांति। संगम युगमलो इदि चाला सुंदरमैन प्रेमवर्तमैन पंडुग। मन ब्राह्मण परिवारंलो ए विधिगो अयिते दीनि जरुपुकुंटारो, मोत्तं प्रपंचंलो इला एवरू ई पंडुगनि जरुपुकोरु। बाबा दादीलु एदैते सिस्टम नि तयारु चेशारो, బాబా ఇంట్లో ఎవరెవరు రాఖీ పండుగను జరుపుకున్నారు, మధుబన్లో ఎవరెవరు జరుపుకున్నారు? ఇప్పుడు కొంచెం రూపం మారుతూ ఉంది, కానీ దాదీకి అన్ని వైపుల నుంచి రాఖీలు వస్తూ ఉండేవి. అన్నయ్యలు, అక్కయ్యలు, మధుబన్లో వాళ్ళు అందరూ దాదీకి కడుతూ ఉండేవారు. దాదీవి రెండు చేతులు కూడా నిండిపోయేవంట. అన్ని రకరకాల రాఖీలు బాంబే నుంచి గోదావరి బహన రకరకాల రాఖీలు తీసుకొని వచ్చేదంట. మంచి వెరైటీ రాఖీస్ తీసుకొని వచ్చేదంట. దాని ప్రదర్శిని కూడా ఉండేది. ఎప్పుడైతే బాబా వచ్చారో అప్పటి నుంచి పిల్లలకి పవిత్రత యొక్క కంకణాన్ని కట్టారు. అప్పుడప్పుడు బాబా దగ్గరికి పిల్లలు రాఖీ పంపించేవాళ్ళంట. సాకర్ బాబా ఉన్నప్పుడు దాదీ దగ్గరికి, సాకర్ బాబా దగ్గరికి ఇలా రాఖీలు పంపిస్తే బాబా డబ్బులు పంపించారంట. టోలీ తయారు చేసుకొని తినమని చెప్పారు బాబా. బెగరీ పార్ట్లో ఉన్నప్పుడు టోలీలు కూడా అలాంటి టోలీలే తయారు చేసేవారు. చాలా తక్కువ ఖర్చుతో ఉండే టోలీలు. మురుమురా ఉంటుంది కదా, మురుమురా యొక్క చెక్కి తయారు చేసి ఇచ్చేవారంట బాబా. అలా సాకర్ బాబా దగ్గరికి అలా పంపిస్తే సాకర్ బాబా చెప్పేవారంట. అప్పుడప్పుడు ప్రేమగా రెస్పాన్స్ ఇచ్చేవారంట, అప్పుడప్పుడు శిక్షణ ఇచ్చేవారు. బాబాకేం పావనంగా అవ్వాల్సిన అవసరం లేదు కదా, ఎందుకు పంపిస్తున్నారు అని అనేవారంట బాబా. మనం ఎప్పుడైతే పరస్పరంలో కలుస్తామో, మనలో ఏదైతే బలహీనత ఉంటుంది అది మనకి విఘ్న రూపంగా అవుతుందో, మనం ఇలా ఈ రాఖీ పండుగ రోజు ఇలాంటి సంకల్పం చేస్తాం కదా, ఆ బలహీనత నుంచి మనకి ఇంకా విడుదల కావాలి అని. దానికి గుర్తుగానే ఈశ్వరీయ రాఖీని కట్టుకుంటాం మర్యాద పురుషోత్తములుగా తయారయ్యేందు గురించి. ఎప్పుడైతే సందేశం వచ్చేదో రాఖీ పండుగ గురించి, పాంచ సూత్రాల యొక్క రాఖీ, లేదు అంటే 8 సూత్రాల యొక్క రాఖీ, ఇలా వాటి గురించి చెప్పేవారంట. స్వర్గ రక్షక్, మర్యాద రక్షక్ అని ఈ 3 నియమాల యొక్క బంధనాన్ని అందరూ కట్టుకోవాలి అని చెప్పారు బాబ్దాదా. ఈ సమయంలో దాదీ కూడా, జానకి దాదీ కూడా 5 గుణాల పైన ధ్యానాన్ని పెంచుతున్నారు. 5 గుణాలు, 8 కళలు, 8 శక్తులు. 3 సార్లు ఓం శాంతి చెప్పే మంత్రం, జ్ఞానం యొక్క సాగరాన్ని దాదీ సారంలో చెప్పేస్తున్నారు. దాదీ లాంటి జ్ఞాన చింతన బ్రాహ్మణ పరివారంలో ఎవరూ చేయరు. ఇప్పుడు కూడా కొత్త కొత్త పాయింట్స్ క్లాసెస్లో చెప్తూ ఉంటారు దాదీ. మొదటి నుంచి కూడా, దీదీ సమయం నుంచి కూడా జానకి దాదీకి క్లాస్ చేసే సేవ దీదీ ఇచ్చేవారంట. మన్మోహిని దీదీ దాదీకి చెప్పేవారంట, జానకి దాదీకి ఈ టాపిక్ పైన ఈరోజు క్లాస్ చేయాలి అని. దాదీ ఆ టాపిక్ పైన చింతన చేసి క్లాస్ చేసేవాళ్ళంట. వేరే దాదీలు కూడా టాపిక్ పైన వేరు వేరుగా పాయింట్స్ చెప్పేవాళ్ళు. దానికి దాదీలందరిలోనూ క్లాస్ చేయడంలో చాలా 1గా ఉండేవారు. మంతన చింతన చేయడంలో మనోహర్ దాదీ కూడా ఉండేవారు. 5-6 సంవత్సరాలు జానకి దాదీ లండన్లో ఉన్నారు. అప్పట్లో దాదీ మధుబన్కి రాలేకపోయారు. అప్పట్లో ప్రకాశమణి దాదీ మంచి మంచి క్లాసెస్ చేశారు. అలా ప్రకాశమణి దాదీ క్లాసెస్ని మొత్తం సంగ్రహించే భాగ్యం కూడా రాజుబాయి గారికి దొరికింది. ఆ అన్ని క్లాసెస్ని కూడా అన్నయ్య గారు టైప్ చేసి పెట్టారంట. ఇప్పుడైతే కంప్యూటర్ వచ్చింది కాబట్టి ఎక్కువ కష్టపడాల్సిన అవసరం లేదు. అందరు దాదీలు, జగదీష్ బాయి అందరు క్లాసెస్ అన్నిటినీ టైప్ చేశారు అన్నయ్య. మన్మోహిని దీది ఒక పాయింట్ని ఎక్కువగా అండర్లైన్ చేసేవారంట. ఏ దాదీ క్లాస్ చేసినా కూడా అన్నయ్యకి పర్మిషన్ ఇచ్చేవాళ్ళంట, వెళ్ళి మీరు కూర్చోండి, కూర్చుని ఆ క్లాసెస్ని రాయాలి అని చెప్పేవారు. అన్ని క్లాసెస్లో క్లాసెస్ విని ఆ సారాన్ని తయారు చేయాలి, ఆ సారాన్ని అందరికి పంపించాలి అనే డ్యూటీ అన్నయ్యకు ఉండేది. అప్పట్లో అన్ని క్లాసెస్ని చేతులతోనే రాసేవారంట. అప్పట్లో ఏమీ సాధనాలు ఏమీ లేవు. దాదీ జానకి ఏం చెప్పారు, నిర్మల్ శాంత దాదీ ఏం చెప్పారు, రతన్ మోహిని దాదీ ఏం చెప్పారు, దీదీ ఏం చెప్పారు, ప్రకాశ్మణి దాదీ ఏం చెప్పారు, ఇలా అన్ని క్లాసెస్ యొక్క సారాన్ని అన్నయ్య టైప్ చేసేవారంట. ఆ సారాన్ని అందరి దగ్గరికి పోస్ట్ చేసేవారు అన్ని సెంటర్స్లోకి. జానకి దాదీ అయితే దా బాబాలాగే జ్ఞానసాగర్, మాస్టర్ జ్ఞానసాగర్, ఏ పాయింట్ని అసలు రిపీట్ చేసేది కాదంట దాదీ. మొట్టమొదట మనసు వాక్ యొక్క పవిత్రత, రెండవది చెప్పడం మరియు చేయడంలో ఎలాంటి తేడా ఉండకూడదు, మూడవది ధైర్యత గురించిన గుణం గురించి చెప్పేవారు. ఒకవేళ ఏదైనా విషయం మనకి నచ్చకపోతే వెంటనే ఆ విషయాన్ని కట్ చేసి మన సలహాని చెప్తూ ఉంటాము. కానీ జానకి దాదీ చెప్పేవారు అలా ఎప్పుడూ మధ్యలో ఏ విషయాన్ని కట్ చేయకూడదు అని. వెంటనే దేనికి సమాధానాన్ని చెప్పకూడదు, మొట్టమొదట వినాలి. బ్రాహ్మణ జీవితంలో సఫలతకి ఆధారం ఓపిక. ఎవరైతే అలా ఓపికతో విషయాన్ని అర్థం చేసుకుని మాట్లాడతారో అప్పుడెప్పుడు ఎలాంటి గొడవలు జరగవు. నాలుగవది నమ్రత. నమ్రచిత్తులుగా ఉండాలి, నిర్మాణ చిత్తులుగా ఉండాలి. ఐదవది మధురత. ఈ ఐదు గుణాలపైన జానకి దాదీ ఇప్పుడు అందరికీ అటెన్షన్ ఇప్పిస్తున్నారు. ఈ రక్షాబంధనం రోజు అందరూ ఈ ఐదు సూత్రాల యొక్క రాఖీని అందరూ తమదిగా చేసుకోవాలి. ఇలా ప్రతిజ్ఞ చేస్తారా మరి? ఎప్పుడు బాబాకి అయ్యామో అప్పటి నుండి మనమందరం కూడా పవిత్రత యొక్క మొత్తం, జ్ఞానం యొక్క మొత్తం, పురుషార్థానికి ఆధారమే పవిత్రత అనే విషయం అర్థమైంది. అన్ని నియమాలు పాటించి పవిత్రతను ఒక్కదాన్ని పాటించకపోతే నియమాలకి ఎలాంటి విలువ ఉండదు. నియమాలన్నీ తయారు చేయడానికి ముఖ్యమైన కారణం పవిత్రత ఉన్నతంగా తయారవ్వాలి అని. ఏ స్టేజ్లో మనం ఆత్మగా ఈ సృష్టి స్టేజ్ పైకి వచ్చాము ఒకసారి ఆలోచించండి. అనాది స్వరూపం నుంచి ఆది స్వరూపంలోకి ఎప్పుడైతే ఆత్మ స్టేజ్ పైకి వచ్చిందో అప్పుడు ఆత్మ యొక్క పవిత్రత ఎలా ఉండొచ్చు? దేహం యొక్క బంధనం లేదు, సంబంధాల యొక్క బంధనం లేదు, సంస్కారాల యొక్క బంధనం లేదు, పూర్తిగా పవిత్రంగా ఉండింది. తల్లిదండ్రులు లభించినా కూడా యోగబలంతో జన్మ తీసుకున్న కారణంగా ఎవరిపైనా మోహం ఉండేది కాదు, నష్టమోహగా ఉండేవారిని. 100% పవిత్రంగా ఉండేవారు. ఆత్మ పవిత్రంగా ఉన్న కారణంగా ప్రకృతి కూడా పూర్తి సహయోగాన్ని ఇచ్చేది. తర్వాత మెల్లిమెల్లిగా శరీరం యొక్క సాంగత్యం లభించింది. ఒక జన్మ తర్వాత ఇంకో జన్మ, ఇలా పునర్జన్మలు తీసుకుంటూ తీసుకుంటూ పాత్ర నిర్వహిస్తూ నిర్వహిస్తూ దేహాభిమానం యొక్క రంగు అంటుకుంది. ఆత్మ దేహాభిమానం యొక్క రంగులోకి వచ్చేసింది. తర్వాత ఈ కలియుగంలో ఎంత బంధనంలోకి వచ్చేసిందంటే, ఈ రోజుల్లో బాబా దేహాభిమానం గురించి పరిభాష ఏ విధంగా చెప్తున్నారు, ఏదో ఒక సూక్ష్మ అభిమానం ఉంది అంటే అది ఆత్మలో ఉన్న అపవిత్రతకి గుర్తు. మనం ఏ క్లాస్ విన్నా, ఏ బట్టి చేసినా మన ఆంతరికంగా లక్ష్యం ఏముంది అంటే ఆత్మ యొక్క పవిత్రత సంకల్ప సహితంగా పూర్తిగా స్వచ్ఛంగా మారిపోవాలి. మనమందరం ఈ విషయం పైన అటెన్షన్ నిప్పించాలి. కలియుగంలో ఈ సమయంలో వికారాల యొక్క నది ప్రవహిస్తూ ఉంది, చాలా ఫుల్ ఫోర్స్గా ప్రవహిస్తూ ఉంది. సైన్స్ సాధనాలు, అది ఇంటర్నెట్ కావచ్చు, మొబైల్ కావచ్చు, టీవీ కావచ్చు, ఈ సాధనాల ద్వారా వికారాల యొక్క జ్ఞానం పూర్తి సృష్టికి స్పష్టంగా అర్థమవుతుంది. దీని కారణంగానే ప్రజలందరూ కూడా ఈ వికారాల్లో పూర్తిగా చిక్కుకుపోయి ఉన్నారు. బాబా మనల్ని మరొక వైపుకు తీసుకెళ్తున్నారు. కలియుగం యొక్క తమో ప్రధానంతో పూర్తిగా వికారాలతో అధీనంగా ఉంది. బాబా పిల్లలైన మనల్ని పూర్తి సంపూర్ణ పవిత్రంగా కేవలం బ్రహ్మచర్యం యొక్క విషయం కాదు, కామక్రోధ లోభమోహ అహంకారాల యొక్క పూర్తి వంశావళి ఏదైతే ఉందో దాని నుంచి దూరంగా తీసుకెళ్తున్నారు. వికారాల యొక్క వంశావళి చాలా విస్తారంగా ఉంది. మనందరికీ తెలుసు, ఏదో ఒక రూపంలో అందరి దగ్గర వికారాల యొక్క వంశం ఉంది. ఈర్ష రూపంలో, ద్వేష రూపంలో, ఆవేశం రూపంలో, ఆలస్యం రూపంలో, బద్ధకం రూపంలో, ఈర్ష రూపంలో, ఆకర్షణ రూపంలో, ప్రభావం రూపంలో, ఇలా ఏదో ఒక రూపంలో, రాయల్ రూపంలో ఆధీనమైపోయి ఉన్నాం. కాబట్టి ఇప్పుడు సూక్ష్మమైన చెక్కింగ్ అవసరం. ఇప్పుడు ఏదైతే పైపైన పురుషార్థం చేస్తున్నామో అలాంటి పురుషార్థం చేసినట్లయితే సంపూర్ణ పవిత్రత యొక్క స్టేజ్కి చేరుకోలేకపోతాం. ప్రకాశమణి దాదిని చూశారు కదా, మొత్తంగా ఏకాంతంలో వెళ్ళిపోయేవారు. అకస్మాత్తుగా అలా సైలెంట్గా కూర్చుంటూ ఉండిపోయేవారు. కదిలించేవారు దాదీని, దాదీ కళ్ళు తెరవండి చూడండి అని. చివరి రోజుల్లో లోతైన పురుషార్థాన్ని చేశారు కర్మాతీతంగా అవడం గురించి. 2004 నుంచి 2007 వరకు 3 సంవత్సరాలు మంచి పురుషార్థాన్ని దాదీ చేశారు. అన్నయ్య ఒకసారి న్యూజిలాండ్ ఆస్ట్రేలియా సేవ గురించి వెళ్ళినప్పుడు దాదీ రాఖీ కట్టించి పంపించారు. ఆ సమయంలో దాదీకి ఎక్కువ అనారోగ్యం కూడా లేదు. కానీ కొన్ని రోజుల్లోనే 3-4 సంవత్సరాల్లోనే దాదీ ఎంత పురుషార్థం చేశారు అంటే, సేవని ఎంత విస్తారం చేశారంటే, ఏ సంకల్పం చేస్తే అది జరిగేలాగా 1 లక్ష మంది సభ చెయ్యాలి అని సంకల్పం చేశారు. మన సభలో 1 లక్ష మంది ఎలా వస్తారు దాదీ అని ఎవరైనా అంటే కూడా, ఇదేమైనా డ్రామానా, యాక్టర్ ఎవరైనా వస్తున్నారా అని అడిగితే కూడా దాదీ అనేవాళ్ళంట, ఇది దాదీ యొక్క ఆలోచన, మీరు చెయ్యాలి అని చెప్పేవారు. మొట్టమొదట సర్లాదీది అహ్మదాబాద్ సర్లాదీది మొట్టమొదట సంకల్పం చేశారంట. సర్లాదీది సంకల్పం చేశారంట అలాంటి ప్రోగ్రాం చేద్దాము అని. ఆ సమయంలో 2 లక్షల మంది, 3 దాదీలు స్టేజ్ పైన కూర్చున్నారు, 2 లక్షల మంది వచ్చారు సభలో. దాని తర్వాత దాదీ ఇంకా సేవని ఇంకా విస్తారంగా చేశారు. ఇక్కడ జరగాలి, ఇక్కడ జరగాలి అంటే ప్రతి రాష్ట్రంలోనూ ఇలాంటి సేవ జరగాలి అనేసి దాదీ పెట్టారు. దాదీ తరఫు నుంచి నువ్వు పత్రం లెటర్ రాయు అని చెప్పేవారంట అన్నయ్యకి. 2 దాదీలు చాలా పురాతన దాదీలు. వాళ్ళు సేవ గురించి ఎక్కువగా ఆలోచించేవాళ్ళు కాదు, పాలన మంచి రీతిలో ఇచ్చేవారు. కానీ వాళ్ళకి కూడా లెటర్ రాయించారు దాదీ, 1 లక్ష మంది యొక్క సేవ జరిగేలాగా ఒక సేవ చేయాలి అని వాళ్ళకి లెటర్ రాసి పంపించమన్నారంట. బ్యాంకులో ఏవైతే డబ్బులు ఉన్నాయో వాటిని ఖర్చు చేయాలి, అలా బ్యాంకులో పెట్టకూడదు అని పెట్టేవాళ్ళంట దాదీ. పాట్నాలో చేశారు, కలకత్తాలో చేశారు, మద్రాసులో చేశారు, ప్రతి రాష్ట్రంలోనూ 1 లక్ష మంది యొక్క ప్రోగ్రాం చేశారు. తర్వాత అడిగారంట మధుబన్ వాళ్ళు ఏం చేస్తారు అని. అలా 50,000 మందిని పిలిచారు అని చెప్పారు. 50,000 మందికి బ్రహ్మభోజనం దాదీ తినిపిస్తారు, అందరికీ సేవ చేయాలి అనేసి మధుబన్లో కూడా చేయించారు దాదీ. వెహికల్ తీసుకొని ఇక్కడికి వెళ్ళండి అక్కడికి వెళ్ళండి అని చెప్పేవారంట. 40,000 మంది వచ్చారు అలా చేసినందుకు. దాదీ మంచి భాషణ చేశారు. దాదీ తన చేతులతో అందరికీ సౌగత్ కూడా ఇచ్చారు, బ్రహ్మభోజనం తయారు చేయించారు. దాదీకి చాలా సంతోషం అనిపించింది, నా ఈ కోరిక కూడా తీరిపోయింది అని. అందరికీ దొరకాలి సందేశం, సంపన్నంగా అయిపోవాలి. ఒకవైపు సేవ గురించి, మరొక వైపు లోతైన పురుషార్థం, కర్మాతీతంగా అవ్వాలి అని. ఒకసారి ముగ్గురు అన్నయ్యలం మేము దాదీ దగ్గరికి సడన్ గా వెళ్ళాము. దాదీ ఆ టైంలో బెడ్ పైన పడుకున్నారు. సౌండ్ చేశారంట దాదీ మేము వచ్చాము అని. దాదీ ఒక్కరే ఉన్నారు, ఇంకెవరూ లేరు. దాదీ వెంటనే లేచి కూర్చున్నారు. ముగ్గురు అన్నయ్యలు వచ్చారు అనేసి దాదీ వెంటనే నిలబడ్డారంట. దాదీ ముగ్గురు అన్నయ్యలను కూడా దాని దగ్గరగా తీసుకున్నారంట. ఇలా చక్కగా దృష్టినిస్తూ మంచి చేతులతో ఆశీర్వాదాలు ఇస్తూ ముగ్గురు అన్నయ్యలకి మంచి ప్రేమ చేశారు. చాలాసేపు అలా ప్రేమ చేశారు. తర్వాత మీరు కూర్చోండి కూర్చోండి అని అన్నయ్యలు చెప్పారంట. కర్మాతీత స్థితికి చేరుకున్నప్పుడు అలా ప్రతి ఒక్కరి గురించి కూడా మంచి గౌరవం, తల్లి ప్రేమని అందరికీ ఇవ్వగలిగారు. అందరూ ఆ ప్రేమలో మునిగిపోయారు, ఎవరు ఏం మాట్లాడలేదు. మరి ఆత్మ ఎంత లోతైన పురుషార్థం చేస్తుంటుంది, శరీరం యొక్క బాణం ఏమీ లేదు, మంచి పవిత్రమైన రియల్ గోల్డ్ లాంటి పురుషార్థం. దాదీ చేతిని ఎవరైతే దగ్గరగా ఉన్నారో వాళ్ళు టచ్ చేసి చూసుంటారు. రాజుభాయ్ అలా దాదీ చేతిని పట్టుకునేవాళ్ళంట పక్కనే కూర్చొని, దాదీ ఎలా ఉన్నారు బాగున్నారా అనేసి. అంటే సాఫ్ట్గా ఉండేదంట దాదీ చేతి, ఎలాంటి బోన్స్ మాంసం అలా ఏమీ ఉన్నట్టు అనిపించేది కాదు, చాలా కోమలంగా ఉండేవంట. దాదీ ఇంత కర్మాతీతంగా ఏ పురుషార్థాన్ని చేశారు, పవిత్రతలో విషయంలో ఎలాగూ నంబర్ వన్గా ఉండేవారు. పేరే దాదీది కౌమార్క, అంటే పవిత్రంగా ఉండేవారు, ఎవరితోనూ ఎలాంటి శారీరక సంబంధం లేనే లేదు. పవిత్రత విషయంలో దాదీలు ఎంత మంచి స్థితిని తయారు చేసుకున్నారు. ఇప్పుడే ఎలాంటి కంప్లైంట్ ఏదైనా వచ్చినా కూడా ఆ సమయంలో దాదీ చాలా నియమపూర్వకంగా ఉండేవారంట. అప్పుడు ప్రేమలా కాదు, నియమాలు అంటే నియమాలు, మర్యాదలు అంటే మర్యాదలు. మధుబన్లో పవిత్రమైన భూమిలో ఉండాలి అంటే ఎవరి ఆకర్షణలోకి ఎవరి ప్రభావంలోకి రాకూడదు, అందరితోనూ ప్రేమను ఉంచాలి కానీ ఎవరితోనూ అటాచ్మెంట్ ఉండకూడదు, అటాచ్మెంట్ ఎవరితోనూ ఉండకూడదు అని చెప్పేవారు. ఈ విషయాన్ని మనం అందరం కూడా అండర్లైన్ చేసుకోవాలి. ఇదేదైతే మొట్టమొదటి ఈశ్వరీయ నియమం ఉందో ఈ విషయంలో మనం ఈ రాఖీ పౌర్ణమి రోజు తనువు మనస్సుతో స్వచ్ఛంగా మారిపోవాలి. ఈ విషయంలో కొంచెం శ్రమ చేయాల్సి వస్తుంది, ఇదేం హఠంగా కాదు, అంటే శ్రమ ఏమీ ఉండదు, ప్రేమగా చేయాలి. ఈ దేహాభిమానాన్ని కరిగించుకునే పురుషార్థాన్ని చేయాలి. చెప్తారు పాండవులు పర్వతాల పైనకి వెళ్ళి కరిగిపోయారు అనే విషయం చెప్తారు, కానీ నిజానికి దేహాభిమానం ఉన్నతమైన స్థితిలో దేహాభిమానాన్ని కరిగించేశారు. ప్రవృత్తిలో ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా బిజీగా అయితే లేరు కదా, దేహాభిమానాన్ని తొలగించుకోవడానికి ఎంత సమయం తపస్సు చేస్తున్నారు. ప్రతి ఒక్కరూ కూడా లక్ష్యం పెట్టుకోవాలి, ఉదయము సాయంత్రం మధ్యలో ఉన్న సమయంలో రోజంతా కూడా మీ కార్యవ్యవహారాలు చేసుకోవాలి. మిగిలిన సమయాల్లో 2 గంటలు తక్కువలో తక్కువ తపస్యకి సమయాన్ని ఇవ్వాలి. యోగం చేయకుండా దేహాభిమానం తొలగిపోనే పోదు, చాలా సూక్ష్మంగా ఉంది ఇది, దాంట్లో చాలా లక్షణాలు కనిపిస్తూ ఉంటాయి. మాట్లాడడం లేదంటే రఫ్గా మాట్లాడడం, ఇన్సల్ట్ చేయడం, ఎవరేమైనా ఏదైనా అంటే వెంటనే ఫీలింగ్లోకి రావడం, ఇవన్నీ కూడా దేహాభిమానం యొక్క గుర్తులే. ఈ విషయంలో మనమందరం అండర్లైన్ చేసుకోవాలి. ఒకవేళ దేహాభిమానాన్ని మనం దానిపైన జయం పొందినట్లయితే ఆత్మ పూర్తిగా పవిత్రంగా స్వచ్ఛంగా అందరితో కలిసిపోయే విధంగా గోల్డ్గా మారిపోతుంది. కొంతమంది ఎలా ఉన్నారు అంటే ఎంత టైట్గా ఉన్నారంటే మోల్డే అవ్వట్లేదు. ఎవరైతే తమని తాము తప్పిస్తారో, అంటే ఈ తపస్యలో తప్పిస్తారో, అలాంటి వారు వెంటనే మోల్డ్ అయిపోతారు. ఈ సమయానుసారంగా వర్తమాన సమయంలో ఎలాంటి పురుషార్థం కావాలి అంటే దేహాభిమానాన్ని తొలగించుకునే పురుషార్థం కావాలి. అంశ మాత్రంగా కూడా దేహాభిమానం ఉండకూడదు. పూర్తిగా శీతలమైన శరీరం, నిందా స్తుతి గౌరవము అపమానము జయము అపజయము దుఃఖము సుఖము అన్నిటిలోనూ ఒకటే లాంటి స్థితిని తయారు చేసుకోవాలి. అలా ఉంటేనే యోగి అని చెప్తారు. విషయాలు వస్తాయి, పేపర్లు వస్తాయి, సమస్యలు వస్తాయి, అనేక రకాల విషయాలు వస్తాయి. అంతిమ సమయంలో అందరి లెక్కాచారాలు క్లియర్ అయిపోతూ ఉంటాయి. ముందు జన్మల్లో ఏవైతే ఉన్నాయో లెక్కాచారాలు అవన్నీ కూడా ఇప్పుడే క్లియర్ అయిపోతాయి. అవి ఇలా పేపర్ రూపంలో వస్తాయి, దాన్ని పేపర్ రూపంలోనే తొలగించుకోవాలి. పేపర్ అనుకుని పాస్ అయిపోవాలి, టెన్షన్ తీసుకోకూడదు. ఒక్క బాబా ఇంకెవ్వరూ లేరు. అది మీరు సత్యమైన హృదయంతో బాబాకి వినిపించండి. చాలా ప్రేమగా బాబాకి లెటర్ రాయండి, బాబా ఈ విషయం ఉంది, దీనికి మీరు సమాధానాన్ని ఇవ్వండి అని. విచలితం అవ్వకుండా కొంచెం ఓపికతో శాంతిగా విషయాన్ని అర్థం చేసుకోవాలి. ఏదైనా విషయం జరిగింది అంటే కొంతమంది ఎలా చేస్తారు అంటే విషయాన్ని 10 మందికి ట్రాన్స్ఫర్ చేస్తారు. అప్పుడేమవుతుంది, అది సరిగా అవడానికి బదులుగా ఇంకా పాడైపోతుంది. ప్రతి ఒక్కరిది ఆలోచించే విధానం, దృష్టికోణం ఒక్కొక్కరిది ఒక్కోలా ఉంటుంది. అందుకే ఎంత వీలైతే అంతగా విషయాన్ని ఇముడ్చుకొని సమాయించుకొని యోగ ప్రయోగాన్ని చేయాలి. యోగ శక్తిని ప్రయోగంలో పెట్టాలి. కొంచెం సమయం అనిపిస్తుంది, ముందు జన్మలో ఉండే లెక్కాచారం ఇది చాలా కఠినంగా ఉంది లెక్కాచారము అని. అందుకే రోజు కొంత సమయం తీసి ఉదయము సాయంత్రము నిశ్చితంగా తపస్య చేయాలి. ఒకవైపు ఆత్మ పవిత్రంగా అవుతుంది, మరొక వైపు విఘ్నాలు ఏవైనా ఉంటే కూడా అవి తొలగిపోతాయి, విఘ్నహర్తగా మారిపోతారు. బాబా ఇంకా ఎలాంటి మందును కూడా చెప్పలేదు, యోగం మాత్రమే దీనికి మందు. బాబా ఒకసారి ఒక విషయం చెప్పారు, ఒక అనుభవం చెప్తున్నారు అన్నయ్య. ఒక అక్కయ్యకి ఒక తాంత్రిక ప్రయోగాన్ని చేస్తున్నారు. అక్కడ వాళ్ళు ఏం చేసేవారు, ఫోటో పైన అగరబత్తిని పెడితే ఇక్కడ అక్కయ్యకి ఇక్కడ కాలిపోయేది, చాలా దుఃఖం ఉండేది, చాలా పరేషాన్ అయిపోయేది. ఇక్కడ మంటలు అంటుకుంటాయి, అంతక్కడ మంటలు అంటుకున్నాయి, ఇలా అనేసి చెప్తూ ఉండేది. వారి హస్బెండ్ నాది దగ్గరికి ఆ అక్కయ్యని తీసుకొని వచ్చారు. నేను తిన్ని తీసుకొని ఇంకెక్కడికి వెళ్ళలేను, చాలా కష్టపడుతుంది, చాలా దుఃఖంలో ఉంది అని దాదీకి చెప్పారంట అన్నయ్య. దాదీ అన్నారు, మంచిది, బాబా ఒక్కరే మన ప్రపంచం ఉన్నారు. ఓంశాంతి భవన్లో బాబా యొక్క బాబా రూమ్ ఏదైతే ఉందో అక్కడికి తీసుకువెళ్ళారంట. కొంతమంది అన్నయ్యలు ఎవరైతే మంచి యోగం చేస్తారో వాళ్ళని తీసుకెళ్లారు. ఆ అక్కయ్యను అక్కడ కూర్చోబెట్టారు, పూర్తి రాత్రంతా బట్టీని చేయించారు. దాదీ కూర్చున్నారు, ప్రయోగం చేయించారు. తర్వాత అది ఆ ప్రభావం అనేది పూర్తిగా పారిపోయింది. అలాంటి ప్రభావం ఏమీ లేకుండా పోయింది. దాదీ దగ్గరికి ఇలాంటి ప్రభావంలో ఉన్న వాళ్ళు, సమస్యలతో వచ్చిన వాళ్ళు వస్తే దాదీ ఎప్పుడు ఇది చెయ్యు అది చెయ్యు అని చెప్పేవారు కాదు, కేవలం యోగంతోనే దానికి సొల్యూషన్ని చెప్పేవారు. ముందు జన్మల లెక్కాచారాలు ఏవైతే ఉన్నాయో వాటిని, అవి ఒకవేళ మీ ఎదురుగా వచ్చినట్లయితే వాటిని చూసి వెంటనే భయపడిపోకూడదు. ఒకవేళ అది మీ హృదయం వరకు తీసుకెళ్లారు, మెదడు వరకు తీసుకెళ్లారు, తీసుకెళ్లిన తర్వాత దానికి సమాధానం ఎలా తీసుకురావుతారు? బుద్ధి సరైన నిర్ణయం తీసుకోవాలి. మమ్మ విషయం కూడా ఉంది కదా, ఏం జరిగినా కూడా బుద్ధిని ఎప్పుడు కూడా క్లియర్గా పెట్టుకోవాలి. శరీరానికి ఏం జరిగినా, సంబంధాల్లో ఏం జరిగినా, పరివారంలో ఏం జరిగినా, బిజినెస్లో ఏం జరిగినా బుద్ధిని ఎప్పుడూ డిస్టర్బ్ చేయకూడదు.
బుద్ధి ఒకవేళ కరెక్ట్ గా ఉంది అంటే సమయానుసారంగా అది సరైన నిర్ణయాన్ని తీసుకుంటుంది, సమస్యని మీరు తొందరగా సాల్వ్ చేయగలుగుతారు. బుద్ధి ఒకవేళ డిస్టర్బ్ అయిపోయింది అంటే సంబంధికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా డిస్టర్బ్ అయిపోతారు. ప్రతి ఒక్క ఆత్మ ఈ విషయంలో మంచి అటెన్షన్ ని పెట్టాలి. బాబా ఉన్నారు, ఏది జరిగినా కూడా మంచే జరుగుతుంది, ఏం జరిగినా కూడా టెన్షన్ తీసుకోకూడదు, రెండు రొట్టెలు అయితే దొరుకుతాయి. నిశ్చింతంగా ఉండండి, తపస్సు చేయండి, శాంతిగా ధైర్యంగా పేపర్ని అర్థం చేసుకోవాలి, దాన్ని దూరం చేసుకోవాలి. ఎవరి నుంచి అయితే మీకు సహయోగం లభిస్తుందో, లేదు పెద్దవాళ్ళు ఉన్నారు వాళ్ళకి వినిపించండి, అంతేకాని నలువైపులా దాని గురించి చర్చ చేయకూడదు. చాలా సైలెన్స్ గా శక్తిని నింపుకొని శుభ భావనతో మీరు మనసు నింపుకున్నారు అంటే బాబా దాన్ని సరిచేస్తారు. స్వచింతన, శుభ చింతన, ఎవరైతే బాబా ఈరోజు చెప్పారు కదా, ఎవరైతే శుభ చింతకులుగా ఉంటారో వాళ్ళకి ఇలాంటి విషయాలు చాలా సహజమైపోతాయి. ఎప్పుడు అశుభం గురించి ఆలోచించకూడదు, ఇలా జరుగుతుంది అలా జరుగుతుంది అనేసి ఆలోచించకూడదు. ఎప్పుడు పాజిటివ్ గానే ఆలోచించాలి, ఏది జరిగినా మంచే జరుగుతుంది, ఎప్పుడు ఎలాంటి తప్పు అనేది జరగదు. బాబా దగ్గర తనువు మనసు ధనాన్ని సఫలం చేస్తున్నాము అంటే తప్పు ఎప్పుడు జరగదు, ఏది జరిగినా కూడా మంచే జరుగుతుంది. మనస్సును ఎప్పుడు శాంతిగా ఉంచుకోవాలి. బాబా తనంతర తానుగా ఇలా మీకు సహాయాన్ని అందిస్తారు, టచ్ చేయిస్తారు, ఇలా చేయండి అలా చేయండి అని. సంగం యుగంలో బాబా సత్యమైన పిల్లలకి టచ్ చేయిస్తారు, కానీ మనకి అవసరం ఏముంది ఈ సమయంలో అంటే ఆ టచింగ్, బాబా ఇచ్చే టచింగ్ ని క్యాచ్ చేయగలగాలి. బాబా ఏమంటారు, నేనైతే చెప్తున్నాను, మురళి ద్వారా చెప్తున్నాను, ఏదో ఒక రూపంలో, కొన్నిసార్లు మహారథి రూపంలో, ఏదైనా వింటున్నప్పుడు క్లాసెస్ లో, అప్పుడప్పుడు యోగంలో కూడా బాబా టచ్ చేయిస్తారు, కానీ పిల్లలు ఆ విషయాన్ని క్యాచ్ చేయలేకపోతున్నారు. అందుకే బుద్ధి లైన్ ని క్లీన్ గా, క్లియర్ గా, చాలా విశ్వాస పాత్రంగా తయారు చేసుకోవాలి. అప్పుడు బాబా చెప్పే విషయాన్ని వెంటనే అర్థం చేసుకోగలుగుతారు, దారి దొరుకుతుంది, తికమక పడరు. ఈ ఐదు గుణాలు మీకు ఈ రోజు ఏదైతే చెప్తున్నానో దానిపైన మీరు ధ్యానం చేయాలి. ఇది వీటిని 100% వరకు తీసుకురావాలి. ఏ విషయంలో ఏదైనా తక్కువగా ఉంది అనిపిస్తే దానిపైన ఎక్కువ పురుషార్థాన్ని చేయాలి. కొంతమంది ఆత్మలు జ్ఞానాన్ని వినిపిస్తారు, కోర్సు ఇస్తారు, జ్ఞానాన్ని చక్కగా వినిపిస్తున్నారు, కానీ నమ్రత మధురత లేని కారణంగా ఎంత గొడవల్లోకి వచ్చేస్తున్నారు. కొంతమంది ఎవరితోనూ సెట్ అవ్వలేకపోతున్నారు, ఎందుకంటే నమ్రత లేదు. ఏదో ఒక విషయాన్ని పట్టుకొని దాని గురించి చాలా ఆవేశపడిపోతారు. నమ్రతే లేదు అంటే మదర్స్ ఎక్కడి నుండి వస్తుంది? పరివారంలో కానీ, సేవా కేంద్రంలో కానీ డిస్టర్బెన్స్ వస్తున్నాయి అంటే చాలా లెటర్స్ ని అన్నయ్య గారు చూశారంట. డిస్టర్బెన్స్ కి మెయిన్ ముఖ్యమైన కారణం ఏంటి అంటే మన నాలుక పైన మనకి కంట్రోలింగ్ ఉండలేకపోవడం. ఏదో ఒక విషయం గురించి ఏదో ఒక విషయం మాట్లాడేస్తారు. మన పరివారంలో భాష ఎలా ఉండాలి? ప్రతి ఒక్కరూ అండర్లైన్ చేసుకోండి, మన మాటలు ఎప్పుడూ కూడా గౌరవప్రదంగా ఉండాలి. ప్రతి ఆత్మకి ఈ సమయంలో గౌరవం ఆవశ్యకత చాలా ఉంది, గౌరవాన్ని అందరూ కోరుకుంటున్నారు. ఒకవేళ బాబా దగ్గర కూడా, బాబా ఇంట్లో కూడా ఏదో ఒక విషయంలో గొడవ పడుతున్నారు, లేదు గౌరవం లభించట్లేదు, అవమానంగా ఫీల్ అవుతున్నారు అంటే భాగ్యం తయారు చేసుకోవడానికి వంచితులుగా ఉండిపోతారు. కాబట్టి వర్తమాన సమయంలో మనందరి బాధ్యత ఏముంది అంటే భాగ్య విధాత మన భాగ్యాన్ని అయితే తయారు చేశారు. మన ద్వారా చాలా మంది ఆత్మల యొక్క భాగ్యం తయారవ్వాలి. ఆ భాగ్యం తయారవ్వడంలో మనం అందరికీ కూడా భాగ్యం తవరవడానికి మనం నమ్రత మధురత యొక్క కవచాన్ని పెట్టుకోవాలి. ఎవరైతే నమ్రచిత్తులుగా నిర్మాణంగా మాట్లాడతారో వాళ్ళ దగ్గరికి అందరూ దగ్గరగా రావడానికి ఇష్టపడతారు, వాళ్ళతో కలవడానికి ఇష్టపడతారు. ఈ రెండు విధుల కారణంగానే దాదీలు అందరి హృదయాల్ని జయించారు. దాదీ జానకిని చూడండి, ఎంత మధురంగా అయ్యారు, ఎంత నమ్రచిత్తులుగా అయ్యారు. ఏదైనా విషయం గురించి వెళ్ళి ఏదైనా విషయం గురించి అన్నయ్య వాళ్ళు ఏదైనా మాట్లాడితే కూడా దాదిని మాట్లాడించాలి అని ట్రై చేసినా కూడా జవాబు ఇస్తే ఇస్తారంట, లేకపోతే అలా చూసి చిన్న చిరునవ్వు నవ్వుతారు అంతే. ఇంత నమ్రత, ఇంత మధురత యొక్క అవతారంగా తయారయ్యారు దాది. ఒక విషయం బాగుంటుంది, ఒక విషయం బాగుండదు, మొట్టమొదట ముందు రోజుల్లో అయితే వెంటనే కరెక్షన్ ఇచ్చేవారు. కానీ ఇప్పుడైతే ఏమంటున్నారు, బాబా ఉన్నారు, బాబా కూర్చున్నారు, అంతా బాగైపోతుంది ఇలా చెప్తున్నారు. ఇంత బాబా పైన విశ్వాసం, ఏ విషయాన్ని తీసుకెళ్లినా కూడా ఇది ఇలా జరగదు అని ఎప్పుడు అనట్లేదు, అన్నీ జరిగిపోతాయి, అన్ని మంచి జరుగుతాయి అని చెప్తున్నారు. మాటల్లో అంత నమ్రత, మాటల్లో మధురత వచ్చేసింది. నేను పెద్ద, నేను హెడ్, నాతో ఎవరు ఏమి అడగట్లేదు అనేసి ఎప్పుడు అనరు, అంతా మంచి జరుగుతుంది, అన్ని బాగున్నాయి అని చెప్తారు. మనం అందరం బాబా పిల్లలము. ఈరోజు మన పవిత్రత యొక్క స్థితిని తప్పకుండా చెక్ చేసుకోవాలి. వజ్రం ఉంటే అన్ని వైపుల నుంచి పరిశీలిస్తారు కదా. బాబా దగ్గర భూతద్దం ఉండేదంట, ఇప్పటికి కూడా హిస్టరీ హాల్లో భూతద్దం పెట్టారు, దాంతో బాబా వజ్రాన్ని చెక్ చేసేవారంట. బ్రహ్మబాబా అలా వజ్రాల్ని టెస్ట్ చేయడంలో నంబర్ వన్ గా ఉండేవారు. ఆత్మరూపి వజ్రాన్ని పరిశీలించేందుకు బుద్ధి ఎలా ఉండాలి అంటే భూతద్దం లాగా ఉండాలి. ఇతరులని పరిశీలించలేకపోయినా మనల్ని మనమైతే చెక్ చేసుకోగలుగుతాం కదా. నేనేం చేస్తున్నాను, ఏం మాట్లాడుతున్నాను, ఏ వ్యవహారం చేస్తున్నాను, ఎలా నడవడిక ఉంది, దాంట్లో ఎంతవరకు అపవిత్రత ఉంది, ఎంతవరకు అశుద్ధత ఉంది, ఎలాంటి సంకల్పాలు ఉన్నాయి, ఎలాంటి భావన ఉంది, ఎలాంటి దృష్టికోణం ఉంది, దానితో మనకి అర్థమవుతుంది. ఇప్పటి వరకు కూడా అప్పుడప్పుడు స్వార్థం ఉంది, అప్పుడప్పుడు ఈర్ష ఉంది, అప్పుడప్పుడు కోరికలు ఉంటున్నాయి, ఏముంది, ఆ విషయం అర్థమవుతుంది. ఆత్మని మొత్తంగా శుద్ధంగా పవిత్రంగా తయారు చేయాలి అంటే ఏకాగ్రత, ఏకాంతత యొక్క ఆవశ్యకత ఉంది, సంకల్పాల యొక్క పొదుపు ఉండాలి. నాలుగు మంత్రాలు బాబా చదివించారు. ఏక్ నామి అంటే ఒకరు కాకుండా ఇంకెవరు లేరు, బుద్ధిలో ఒక బాబా, బాబా కాకుండా ఇంకెవరు లేరు, ఏక్ నామి అంటారు దీన్ని. ఏక్ బల్ ఏక్ భరోసా, ఒకరి కాకుండా ఇంకెవ్వరిపైన ఆధారపడేది లేదు, ఏం చెప్పాలనుకున్నా ఏం చెయ్యాలనుకున్నా ఒక్కరికే వినిపించాలి. మంచి విధి ఇది మాత్రమే ఉంది. మీరు మీ ఇంట్లలో అందరూ బాబా గదిని తయారు చేసుకున్నారు, బాబా ఫోటో అయితే అందరి ఇంట్లలో ఉంది కదా, ఇలా అనుకోకూడదు. అది కేవలం ఫోటో మాత్రమే అలా అనుకోకూడదు. ఫోటో ద్వారా కూడా బాబా చైతన్యతని అనుభవం చేయిస్తారు, కళ్ళ ద్వారా కూడా శక్తి యొక్క ప్రకాశాన్ని, జలక్ని అనుభవం చేయిస్తారు. బాబా చెప్పారు కదా సాకర్వాణిలో దృష్టితో దృష్టిని కలపాలి అని, అలా దృష్టి తీసుకుంటే కూడా దాంతో మీరు పూర్తిగా మారిపోతారు, పరివర్తన జరిగిపోతుంది. బాబా దగ్గరికి వెళ్ళి మనసులో ఉన్న ఏ విషయం అయినా కూడా అలా చెప్పేసేయాలి. ఒకసారి విషయం చెప్తున్నారు, ఒక అక్కయ్య ఉండేవారు, ఒక పెద్ద అక్కయ్య, పేరు బ్రహ్మకుమారి ఉన్న కారణంగా ఎవరు ఏమీ అనరు, ఏ విషయం ఏది కావాలనుకుంటే అది ఇస్తారు కదా. సెంటర్ కట్టడంలో షాప్ వాళ్ళు చాలా హెల్ప్ చేశారు, కొంతమంది సిమెంట్ ఇచ్చారు, కొంతమంది ఇటుకలు ఇచ్చారు, అందరి సహయోగాన్ని తీసుకొని రెండంతస్తుల సెంటర్ని అయితే తయారు చేశారు అక్కయ్య. ఆ ప్రోగ్రామ్ని చేయడంలో అన్నయ్యని పిలిచారంట. 5-6 లక్షల రుణం ఏర్పడిపోయింది. ఏదో ఒక రీజన్ కారణంగా అక్కయ్యని వేరే జోన్కి, వేరే సెంటర్కి ట్రాన్స్ఫర్ చేసేసారు. ఎప్పుడైతే ట్రాన్స్ఫర్ చేశారో అప్పుడు షాప్ వాళ్ళు ఇంకా అలజడి స్టార్ట్ చేశారు. అప్పుడు ఫోన్లు రావడం స్టార్ట్ అయింది, ఇంత రుణం ఉంది, ఇంత బకాయి ఉంది అనేసి అందరూ ఫోన్లు చేయడం స్టార్ట్ చేశారు. అప్పుడు కొత్తగా వచ్చినట్టు ఏం చెప్పి ఏ అక్కయ్యకి అయితే ఇచ్చారో అక్కయ్యని పిలిపించండి అని షాప్ వాళ్ళు అన్నారు. అప్పుడు ఇంకా అక్కయ్య నేను వచ్చినప్పుడు ఇస్తాను అని ఫోన్లో చెప్పారంట. నేను లౌకికం నుంచి ఇంటి నుంచి కూడా అంత తీసుకురాలేను, ఏం చేయాలి అని అనేవారంట. బాబా దగ్గర కూర్చున్నారంట ఆ అక్కయ్య. ఫస్ట్ ఏడ్చారంట, బాబా రూమ్లో కూర్చొని డోర్లన్నీ పెట్టేసుకొని, బాబా నేను నీ దగ్గర కదా సమర్పణ అయ్యాను, ఇల్లు వేరే వాళ్ళు కట్టారు, రుణం వేరే వాళ్ళు తీసుకున్నారు, వాళ్ళు వచ్చి నన్ను పరేశాన్ చేస్తున్నారు, మీరు ఏది చేయాలంటే అదే చేయండి, నేనైతే బయటికి రాను, ఆకే చెప్పారంట, నేను ఒక గంట సేపు అలా బాబా దగ్గర కూర్చుని ఏడ్చుకుంటూ కూర్చున్నాను అని. బాబాతో పూర్తిగా మంచి యుద్ధం చేశారంట, గొడవ చేశారు బాబా ముందు కూర్చుని. గంటన్నర అయింది, 2 గంటలు అయింది, అప్పుడు బయటికి వచ్చారు. బయటికి రాగానే చెప్పారు, కొంతసేపటి తర్వాత ఒక అన్నయ్య వచ్చి బెల్ కొట్టారు, సైకిల్ పైన వచ్చారు, చాలా వృద్ధుడుగా ఉన్నారు, సైకిల్ పైన ఉన్నారు. వెంటనే డోర్ తీయగానే పెద్దక్క ఎక్కడున్నారు అని అడిగారంట. అప్పుడు అక్క అనుకున్నారు వేరే వాళ్ళు మళ్ళీ అడిగే వాళ్ళు ఇంకెవరో వచ్చారు అని అనుకున్నారంట. బేంజికి చెప్పండి, ఎప్పుడైతే ఇల్లు కడుతున్నారో ఆ సమయంలో నేను సంకల్పం చేశాను నేను ఏదైనా ఇవ్వాలి అని. నా దగ్గర ఈరోజు ఇలా డబ్బులు వచ్చాయి, అది బేంజికి ఇవ్వండి, బేంజికి ఇవ్వండి అని చెప్పేసే అని చెప్పి ఇచ్చి వెళ్లారంట. చిన్నకే అడిగారంట, చిన్నకేకి అన్ని ఇచ్చి అడిగారంట, ఎక్కడి నుండి వచ్చారు, ఎలా వచ్చారు, ఏంటి మీరెవరు, అవన్నీ విషయాలు అడిగారు. కానీ ఆయన చెప్పారు నాకు దగ్గర సమయం లేదు అని చెప్పేసి ఫోన్ నంబర్ ఇచ్చేసి వెళ్ళిపోయారంట. ఎంత రుణం అయితే ఉండిందో అంత రుణం, ఆ రుణానికి సంబంధించిన డబ్బులు ఆయన ఇచ్చిన బ్యాగ్ లో ఉన్నాయంట. ఫోన్ నంబర్ ఇచ్చి వెళ్లారు కదా వృద్ధుడు, ఆయనకి ఫోన్ చేస్తే ఫోన్ నాట్ రీచబుల్ అని వస్తుంది. అప్పుడు ఆకే ఏం చేశారు, ఎవరి రుణం అయితే ఉండిందో ఆ రుణం అంతా కూడా షాప్ వాళ్ళకి ఇచ్చేశారు. మొత్తం రుణం అంతా ఒక్క రోజులో క్లియర్ అయిపోయింది. ఎవరొచ్చారు, ఎలా ఇచ్చి వెళ్లారు, ఈ విషయం పెద్ద కేకు తెలియదు, ఎవరికి తెలియదు. ఇదే సత్యమైన హృదయానికి సంబంధించిన వ్యాపారం. బాబా దగ్గర సత్యత కావాలి, బాబాకి ఇంకేమీ అవసరం లేదు. యజ్ఞం అతనిది, యజ్ఞం స్థాపన చేసిన వాళ్ళు వారు, చూసుకోవాల్సిందే అతను, కార్య వ్యవహారాలన్నీ కూడా అతనివి. హుండి నింపేవారు కూడా బాబానే ఉన్నారు. అలాంటప్పుడు హుండి ఎప్పుడు ఖాళీ అవ్వదు, భగవంతుడి దగ్గర హుండి ఎప్పుడైనా ఖాళీగా ఉంటుందా? చాలా సత్యమైన హృదయంతో బాబా అని చూడండి ఒకసారి, చాలా ప్రేమగా సత్యతతో, ఎవరి గురించి ఎలాంటి భావన లేదు, ఏ దేహదారి దగ్గర ఎలా చెయ్యి చాపాల్సిన అవసరం లేదు. చేసి చేయించేవారు బాబా ఉన్నారు, చేసేది కూడా బాబా గురించి ఉంది, ఇంకేం కావాలి మనకి. బాబా అంతా చేయిస్తున్నారు, సత్యంగా బాబా ఇస్తున్నారు, ఎంత ఇస్తున్నారు. అందుకే సత్యమైన హృదయంతో సత్యతని ధారణ చేయాలి. సత్యతకి చాలా లోతైన పరిభాష ఉంది. సత్యత అంటే ఆత్మాభిమాని యొక్క స్థితి. సత్యము అని అవినాశి అధికారాన్ని అంటారు. సత్యము అంటే కేవలం సత్యం చెప్పడం కాదు, మన సత్యమైన ఆత్మాభిమాని స్థితిలో కూర్చొని మాట్లాడడం, ఆత్మిక స్థితిలో స్థితులై వ్యవహారం చేయడం, ఇది సత్యత అంటే. దేహాభిమానంలోకి వచ్చేసి ఏదైనా మాటలు మాట్లాడితే కూడా దాంట్లో అసత్యత మిక్స్ అయిపోతుంది. అందుకే బాబా మనల్ని సత్యత మార్గంలో నడిచే విధానం చెప్తున్నారు. ఆత్మాభిమాని స్థితిలో స్థితులై ఎప్పుడైతే ఆత్మలో 7 గుణాలు ఏవైతే ఉన్నాయో, ఆత్మ అనడంతో కేవలం ఒక బిందువును గుర్తు చేయడం అని కాదు, ఆత్మ అనేది 7 గుణాల యొక్క పుంజ, 7 గుణాలతో కలిసి ఉంది. దాంట్లో 100% ఉన్నాయి 7 గుణాలు. అలా ఉన్నట్లయితే సత్య స్వరూపంలో స్థితులై ఉన్నట్లు. జ్ఞానము అంటే ఆత్మ పరమాత్మ 3 లోకాలు ఇది కాదు. జ్ఞానము అంటే అర్థం చేసుకోవడం, వివేకం. ఎవరైతే వివేకవంతులైన వ్యక్తులు ఉంటారో ఆలోచించడానికి ముందు కూడా ఆలోచించాలి, మాట్లాడడానికి ముందు ఆలోచించాలి, చేయడానికి ముందు ఆలోచించాలి. జ్ఞాని అంటేనే వివేకవంతులు. ఆలోచించడం, మాట్లాడడం, చేయడం ఏది చేసినా కూడా 1 సెకండ్ ముందు ఆలోచించాలి. ఏదైతే నేను చేయబోతున్నానో, ఏదైతే నేను మాట్లాడబోతున్నాం, దాని పరిణామం తప్పుగా అయితే అవ్వదు కదా. కొన్నిసార్లు మనం వెంటనే మాట్లాడేస్తాము, దాంతో ఎదుటగా ఉన్న వాళ్ళు డిస్టర్బ్ అయిపోతారు. నా భావం ఇది కాదు, మీరెందుకు అలా దాన్ని పెద్దగా చేస్తున్నారు, అలా వచ్చేసింది అనేసి అంటారు. తర్వాత అలా అనేవారిని జ్ఞాని అని అనరు. జ్ఞాని ఎప్పుడు ఇలా అనరు, నేను అనుకోలేదు కానీ వచ్చేసింది, అలా అలా మాట్లాడేశాను, ఎందుకు వచ్చింది, మరి మీ పైన మీకు అంత కంట్రోలింగ్ కూడా లేదా. అందుకే ఈ విషయాన్ని అండర్లైన్ చేసుకోవాలి. సమీపంగా రావడానికి బదులు సంబంధాల్లో దూరంగా పరిగెడుతున్నారు, దానికి కారణం ఏముంది? కారణం ఏముంది అంటే మనం ఆలోచించి అర్థం చేసుకుని మాట్లాడట్లేదు. అందుకే ఆలోచించండి, అర్థం చేసుకోండి, తర్వాత ఓపికగా మాట్లాడండి. మాట్లాడటం తప్పనిసరి, అందుకే ఆలోచించి మాట్లాడాలి. అలా మాట్లాడే వాళ్ళని జ్ఞాని ఆత్మలు అంటారు. ఆత్మ జ్ఞాని స్వరూపము, ఆత్మ పవిత్ర స్వరూపం. దాని యొక్క దృష్టి, వృత్తి, కళ్ళు, ముఖ కవళికలు, అన్ని అంగాలు కూడా కమలంతో కంపేర్ చేస్తారు పవిత్రత స్టేజ్ లో ఉన్నప్పుడు. శాంతి ఆత్మ స్వధర్మం. శ్వాస యొక్క గతిలో కూడా శాంతి సామ్రాజ్యం ఉండాలి. పవిత్రత హృదయం పైన రాజ్యం చేస్తుంది. సుఖం, సుఖము, ఆనందం, శక్తి, ఇవన్నీ కూడా నంబర్ వార్ గుణాలు. హార్ట్ పేషెంట్ పైన మనం యోగ ప్రయోగం చేసినప్పుడు ఈ నంబర్ వారుగా 7 గుణాల ప్రయోగాన్ని చేయిస్తారు. 7 గుణాలు 100% ఉన్నప్పుడు ఆత్మ సతోగుణిగా ఉంటుంది, సతో ప్రధానంగా ఉంటుంది, ఎలాంటి అనారోగ్యము ఉండదు. ఏ గుణం యొక్క లోపం ఉంటుందో దానికి సంబంధించిన అనారోగ్యం వచ్చేస్తుంది. ఏ గుణం యొక్క లోపం ఉందో ఇప్పుడు దాన్ని నింపుకోవడం గురించి గుణాల సాగరుడు ఎవరైతే ఉన్నారో వారితో మనం కనెక్ట్ అవ్వాలి. 7 గుణాల భండారి ఎవరైతే ఉన్నారో బాబా, జ్ఞానంలో లోపం ఉంది అంటే బ్రెయిన్ తక్కువగా ఉంటుంది, సరిగా నిర్ణయం తీసుకోలేరు. పవిత్రత తక్కువ ఉంది అంటే వృత్తి లేదు, దృష్టి చంచలంగా ఉంటుంది, అవయవాలు క్రిమినల్గా మారిపోతాయి. క్రిమినల్ అయిని తొలగించుకోవాలి అని బాబా కూడా చెప్తారు. బాబా చెప్పారు కదా సాకార్ వాణిలో ఈ విషయంలో చాలా శ్రమ ఉంటుంది అనేసి. అప్పుడప్పుడు కళ్ళు మోసం చేస్తాయి, అప్పుడప్పుడు చెవులు మోసం చేస్తాయి, అప్పుడప్పుడు ముఖం మోసం చేసేస్తుంది అని బ్రహ్మబాబా అప్పుడప్పుడు చెప్తారు కదా. నేను కూడా ఇంకా అవ్వలేదు, నేను కూడా శ్రమ చేయాల్సి వస్తుంది ఈ విషయంలో అని. కానీ బ్రహ్మబాబా అయితే ఎప్పుడైతే శుభబ ప్రవేశించారో అప్పుడే పవిత్రంగా అయిపోయారు. శుభబ చెప్తారు కదా నేను పతిత శరీరంలోకి వచ్చాను, కానీ శుభబ ఆ శరీరాన్ని పావనంగా చేసి ఆ శరీరంలోకి ప్రవేశిస్తారు. ఈ 7 గుణాల్లో 7 గుణం అయితే లోపం ఉందో ఆ లోపాన్ని మనం ఇప్పుడు నింపుకోవాలి. సత్యత ఆ స్థితి వరకే చేరుకోవాలి. ఏ గుణంలో లోపం ఉన్నా కూడా సత్యతలో ఇంకా లోపం ఉన్నట్లే. ఈ 5 గుణాలని పూర్తిగా అండర్లైన్ చేయాలి. మళ్ళీ మళ్ళీ ధ్యానంలోకి తీసుకురండి. దానితో ఆత్మ సంపూర్ణ స్థితికి స్వతహగానే చేరుకుంటుంది. కొంతమంది అడుగుతారు ఏం పురుషార్థం చేయాలి అనేసి అడుగుతారంట. సమయానుసారంగా 3 విషయాల యొక్క పురుషార్థం ప్రతి ఒక్కరూ చేయాల్సిందే ఉంది. 1, తమ లెక్కాచారాలని, తమ సంబంధాల్లో ఎవరైతే ఉన్నారో ప్రతి ఆత్మ యొక్క లెక్కాచారాలని సాక్షిగా చూసే లోతైన పురుషార్థం కావాలి. ఒకవేళ సాక్షిగా అయ్యి చూడట్లేదంటే డిస్టర్బ్ అయిపోతారు, క్వశ్చన్స్ వస్తాయి, చాలా సంకల్పాలు వ్యర్థంగా వచ్చేస్తాయి, సమయం వ్యర్థంగా వెళ్ళిపోతుంది, వీరితో ఇలా జరుగుతుంది, ఇలా ఎలా జరుగుతుంది, ఇలాంటి ప్రశ్నల యొక్క క్యూ ఉంటుంది. మీ పాత్రని చూసుకోవాలి. ఈ సంకల్పాలు ఏవైతే నడుస్తున్నాయో వాటి రిజల్ట్ ఏముంటుంది ఇలా చెక్ చేసుకోవాలి. ఈ కర్మ ఏదైతే జరుగుతుందో, ఈ మాటలు ఏవైతే వెలువడుతున్నాయో, ఇవెందుకు ఇలా వస్తున్నాయి సాక్షిగా అయ్యి మీ స్థితిని మీరు చెక్ చేసుకోవాలి. 3rd పర్సన్, వేరే వాళ్ళని మనం చూస్తున్నట్టుగా మనని మనం చూసుకోవాలి. సంకల్పాలని, శరీరాల యొక్క లెక్కాచారాలని, సంబంధాల్లో ఉన్న లెక్కాచారాలని, ఈ నాటకంలో ఏదైతే జరుగుతుందో, నాటకం యొక్క అర్థం కూడా ఉంది చూడండి. నా టక్ అంటే దేనిలోనూ ఆగిపోకుండా ఉండడం. ఈ ఆటని దృష్టగా అంటే సాక్షిగా ఎవరైతే చూస్తూ ఉంటారో వాళ్ళు ఎప్పుడూ సంతోషంగా ఉంటారు, భయపడరు, తికమక పడరు. విలన్ పాత్ర ఉంది, రావణుడి పాత్ర ఉంది, జగడ గొడవ చేసే వాళ్ళ పాత్ర ఉంది, అందరి పాత్రని చూడండి. నేను విలన్ పాత్రని చూసి కూడా ఎంత బాగా చేశారు అని వా వా అని చెప్తూ ఉంటారు. చూస్తున్నంతసేపు అది నాటకము అన్న స్మృతి ఉంటుంది. అది ప్రాక్టికల్గా చేస్తే వాళ్ళని తీసుకెళ్లి జైల్లో పెట్టాల్సి వస్తుంది. నాటకము అనుకున్నప్పుడు ఎలా అంటారు, వీళ్ళు చాలా మంచి పాత్ర చేశారు, దుర్యోధన్ యొక్క పాత్రను వీళ్ళు చాలా బాగా చేశారు అని అంటారు. దుశ్శాసన్ యొక్క పాత్రను చాలా బాగుంది అని. దుశ్శాసనుడు అంటే శాసనాన్ని దురుపయోగం చేశారు, ధనాన్ని ఎవరైతే దురుపయోగం చేశారో వాళ్ళు దుర్యోధన్, ఎవరైతే శాసనాన్ని దురుపయోగం చేశారో వాళ్ళు దుశ్శాసనులు అయ్యారు, ఎవరైతే
పదం యొక్క పదవి యొక్క లక్ష్యాన్ని పెట్టుకున్నారు వాళ్ళు ద్రౌపదులు.
బాబా మనందరికీ కూడా తమ పైన తాము శాసనం చేయడాన్ని నేర్పిస్తున్నారు. ప్రతి ఒక్కరి పాత్రని కూడా సాక్షిగా ఉండి చూసే విధానాన్ని నేర్పిస్తున్నారు. ఏ లెక్కాచారం వచ్చినా కూడా దాన్ని ఆటలాగా సాక్షిగా ఉంటూ చూడగలగాలి. ఏది జరిగినా కూడా మంచి జరుగుతుంది. ఇలా ఆలోచించకండి, ఏం జరుగుతుంది, ఎలా జరుగుతుంది, ఎందుకు జరుగుతుంది, ఇదంతా ఆలోచించకూడదు. కొన్నిసార్లు జరిగేది లేకపోయినా కూడా మనం చెడుగా ఆలోచించినట్లయితే అది నిజంగానే జరిగిపోతుంది. మనం భగవంతుడి యొక్క పిల్లలం, మనం సత్యతని ధారణ చేస్తున్నాం. అలాంటప్పుడు సాధారణ వ్యర్థ సంకల్పాలని క్రియేట్ చేసి విఘ్న రూపంగా మారకూడదు. ఇప్పుడు కూడా పాజిటివ్ సంకల్పాలు, డ్రామాలో అన్ని మంచి సీన్సే ఉన్నాయి. ఎలాంటి తప్పు అనేది జరగనే జరగదు. కళ్యాణకారి డ్రామాలో ఎలాంటి తప్పు జరగదు. బాబా కూర్చున్నారు అన్ని సరి చేయడానికి. ఇంత విశ్వాసాన్ని పెట్టి, ఇంత నిశ్చయాన్ని ఉంచుకుని తమ పాత్రని, మన లెక్కాచారాలని, ఎవరి లెక్కాచారాలైనా కూడా సాక్షి దృష్ట స్థితిలో ఉంటూ చూసే అభ్యాసాన్ని చేయాలి. బాబాతో పాటుగా కంబైన్డ్ గా ఉండే అభ్యాసాన్ని చేయాలి. బాబా మాకు తోడుగా ఉన్నారు, బాబా మాకు వేరుగా ఉండనే లేరు. ఎవరైతే ఒంటరిగా ఉన్నామో అని ఫీల్ అవుతున్నారో, మాకెవరూ లేరు అన్న అనుభవాన్ని చేస్తున్నారో, సైన్స్ సాధనాల్లో బిజీగా అయిపోయారు. సైన్స్ సాధనాలను యూజ్ చేస్తూ కూడా ఒంటరితనాన్ని అనుభవం చేస్తున్నారు, టెన్షన్లోకి వచ్చేస్తారు, దుఃఖాన్ని అనుభవం చేస్తున్నారు. అలాంటి వాళ్ళు చేయాలి. బాబా ఎప్పుడు మాకు తోడుగా ఉన్నారు, ఎప్పుడు మమ్మల్ని విడిచి ఉండనే ఉండలేరు. కొంతమంది ఏమంటారు, మేము వృద్ధులుగా అయిపోతున్నాము, మాకెవరూ లేరు, తోడుగా లేరు అనేసి అంటూ ఉంటారు. బాబా ఎప్పుడు తోడుగానే ఉంటారు, తోడుగా ఉంటూ తోడుని నిభాయిస్తూ ఉంటారు. అందుకే ధ్యానం ఉంచాలి. నాలుగు కంబైన్డ్ రూపాలు మనకి తోడుగా ఉంటాయి. ఇప్పుడు ఒకటి శరీరం మనతో పాటుగానే ఉంటుంది, మనం వేరు చేయాలనుకున్నా కూడా వేరవ్వదు. ఇంకొకటి ఆత్మ పరమాత్మతో కంబైన్డ్ అయి ఉండడం. ఆత్మ పరమాత్మ యొక్క రూపం సేమ్గా ఉంటుంది, కేవలం పవిత్రతలో మాత్రమే ఆత్మ పవిత్రతలో సమానంగా అవ్వాలి ఆత్మ పరమాత్మ. నేను చతుర్భుజ రూపాన్ని కంబైన్డ్గా ఉన్నాను అనుకోవాలి. ఎప్పుడు ఇలా అనుకోకూడదు, నేను అక్కయ్యనున్నాను, లేదంటే అన్నయ్య అవసరం ఉంది, అన్నయ్యలు అనుకుంటారు, నేను బా అన్నయ్యనున్నాను, ఇప్పుడు అక్కయ్య ఉంటే బాగుండింది, అలా అనుకోకూడదు. ఎప్పుడు ఎలా ఉండాలంటే, నేను చతుర్భుజ. ఇద్దరి సంస్కారాలు ప్రతి ఒక్క ఆత్మలోనే ఉన్నాయి. కొంత సమయం మనము పురుష శరీరాన్ని తీసుకున్నాము, కొంత సమయం స్త్రీ శరీరాన్ని తీసుకున్నాము. 84 జన్మలు ఎవరు స్త్రీగా జన్మ తీసుకోరు, 84 జన్మలు ఎవరు పురుషులుగా జన్మ తీసుకోరు. ఆత్మలో ఇద్దరి సంస్కారాలు ఉన్నాయి. మనం ఏం కావాలనుకుంటే అది చేయొచ్చు. అంత ధైర్యాన్ని ఉంచి చతుర్భుజగా భావిస్తూ ఏదంటే అది చేయొచ్చు. యజ్ఞం స్టార్టింగ్లో కూడా దాదీలకి బాబా ఈ విషయాన్ని పక్కా చేయించారు. దాదీలకి చెప్పేవారు, దాదీలకి బాబా చెప్పేవారంట, ఎప్పుడు ఇలా అనుకోకూడదు, నేను ఇది చేయలేను, నేను ఈ గాడి క్లీన్ చేయడము, లేదంటే చెప్పులు చేయలేము, ఇలా మేము చేయలేము అని అననిచ్చేవారు కాదు. దాదీలతో అన్ని పనులు బాబా చేయించారు. 4వ స్వరూపం నేను బ్రాహ్మణ్ నుంచి పరిశుద్ధ స్వరూపాన్ని. కర్మక్షేత్రంలోకి వచ్చినప్పుడు శరీరం యొక్క ఆధారం తీసుకున్నాం, కర్మ నుంచి వెళ్ళగానే పరిష్టాగా మారిపోయాం. ప్రతి ఆత్మకి తోడుగా ఈ శరీరంతో పాటు సూక్ష్మ శరీరం కూడా ఉంటుంది. మనం ఎంత సమయం కావాలనుకుంటే అంత సమయం అలాంటి శరీరాన్ని, సూక్ష్మ శరీరాన్ని అనుభవం చేయగలుగుతాం. ఎంత తేలిక ధనాన్ని, ఎంత సంతోషాన్ని అనుభవం చేయిస్తుంటారో అంత సహజయోగిగా మారిపోతారు. తేలికగా లేరు అంటే యోగాన్ని అనుభవం చేయలేకపోతారు. ఒకవేళ సంతోషంగా అనిపించట్లేదు, బాధగా అనిపిస్తుంది, అప్పుడు కూడా యోగం కుదరదు. అందుకే ఎప్పుడు ఏమనుకోవాలి, నేను ఖుష్ నసీబ్, నేను భాగ్యవంతురాలిని, సంతోషం యొక్క ఖజానా మాకు తోడుగా ఉంది. అలా సంతోషంగా ఉన్నట్లయితే ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు బాబాకి తోడుగా ఏకాగ్రతగా మారిపోతారు. ఏకాగ్రత, ఎకానమీ, ఏకాంతవాసి, సంకల్పాలు, మాటలు, పనులు ఏవి కూడా వ్యర్థంగా వెళ్ళకూడదు. దీన్నే ఎకానమీ, పొదుపు అని అంటారు. తక్కువ ఖర్చులో ఎక్కువ పని, ఎక్కువ ఖర్చు చేశారు కానీ పని తక్కువ చేశారు అంటే ఎక్కువ సంకల్పాలు నడుస్తాయి. ఎప్పుడైతే జ్ఞాన సరోవర్ కట్టారో అప్పుడు హాల్ ఓపెనింగ్ చేయడానికి బాబా వచ్చారు. జ్ఞాన సరోవర్లో వచ్చారు బాబా. రావడంతోనే బాబాని బయటికి తీసుకెళ్లారు. దాదీ, ప్రకాశ్మణి దాదీ బాబాని బయటికి తీసుకెళ్లారంట, ఏమేం తయారయ్యాయి చూడండి అనేసి. ఎప్పుడైతే హాల్ నుంచి బయటకు తీసారు, ఏం తయారు చేశారు అని బాబా అడిగారంట. 16,000 మంది పట్టే హాల్ ఇలా గోల్ గోల్గా ఏం తయారు చేశారు అని అడిగారు. సరిగా చేయలేదు అని చెప్పారంట. చాలా ఖర్చు చేశారు. ఒక్క ఇషారాలో బాబా అన్నీ చెప్పేశారు. అప్పుడు బాబా శాంతివన్ గురించి చెప్పారంట, శాంతివన్ కట్టాలి అనేసి. ఒకవేళ జ్ఞాన సరోవర్లోనే మంచి హాల్ తయారై ఉంటే శాంతివన్ గురించి ఆలోచన వచ్చేదే కాదు. అందుకే బాబా ఆ సమయంలో ఎకానమీతో పొదుపుగా నడుచుకోవడం నేర్చుకోవాలి అని చెప్పారంట. ఏదైతే చేయాల్సింది ఉందో అది చాలా పెద్ద హృదయంతో చేయాలి, కానీ వ్యర్థం చేయకూడదు. అందుకే ఏకాంతత యొక్క అభ్యాసాన్ని చేయాలి. ఎప్పుడు సమయం దొరికితే అప్పుడు ఏకాంతంగా కూర్చొని బాబా దగ్గర సైలెంట్గా కూర్చుండిపోండి. మనసుని మనం ఎంత సమయం కావాలనుకుంటే అంత సమయం, 5 నిమిషాలు 10 నిమిషాలు ఎక్కడ కూర్చుంటే అక్కడ ఏకాగ్రతగా కూర్చోవాలి. దానితో అన్ని సిద్ధులు వచ్చేస్తాయి, అన్ని సఫలత వచ్చేస్తుంది. దీని గురించి ఏకాగ్రత యొక్క అభ్యాసం కావాలి. మీరందరూ కూడా బాబా పిల్లలు, 5 గుణాల రాఖీని కట్టుకోవాలి. 4 విషయాల యొక్క ప్రతిజ్ఞని చేయగలుగుతారా అందరూ? మీ అందరి రాఖీ ఈ రోజుకు ఇదే కదా. అందరూ ధ్యానం పెట్టాలి. మనమందరం ఈ విషయంలో ధ్యానాన్ని పెట్టినట్లయితే బాబా ఆశని మనం పూర్తి చేయగలుగుతాం. 3 విషయాలు మీ పురుషార్థం గురించి అని చెప్పారు. సాక్షి, కంబైన్డ్ స్వరూపం, ఏ విషయం జరిగినా కూడా సెకండ్ లో ఫుల్ స్టాప్ పెట్టే అభ్యాసం.
సబ్ అచ్చా హోనే వాలా హై. జ్యాదా సోచ్ సోచ్ కర్కే బాత్ కో బడా నహీ కర్నా హై, ఠీక్ హో జాయేగా. బాబా బైఠా హై, సబ్ అచ్చా హో జాయేగా. ఫుల్ స్టాప్ లగానే కా అభ్యాస.
ఏదైనా జరిగినా కూడా అంత మంచి జరుగుతుంది. ఎక్కువగా ఆలోచించి దాన్ని పెద్దగా చేయకూడదు. ఏది జరిగినా మంచి జరుగుతుంది. బాబా ఉన్నారు, కూర్చొని ఉన్నారు, ఫుల్ స్టాప్ పెట్టేసేయాలి. ఓం శాంతి.
అవి 5 మినిట్ కే లియే సబ్ ఇస్ దేహ్ సే డిటాచ్ హోకర్ అప్నే స్వరూప్ కో దేఖో, లైట్ మైట్ స్వరూప్ హోకర్ एकदम बिंदु बनकर के इस भ्रकुटी आसन पर बैठो और इस पर बाबा की करंट किरण अनुभव करो.
ఇప్పుడు 5 నిమిషాల గురించి అందరూ ఈ దేహంతో డిటాచ్ కాయి తమ స్వరూపాన్ని, శక్తివంతమైన ప్రకాశవంతమైన స్వరూపాన్ని చూసుకోవాలి. భ్రకుటి ఆసనం పైన బాబా యొక్క కరెంట్ కిరణాలని అనుభూతి చేయాలి.